गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपराम। मदिलो निदगु मूर्ति निल्पुकुनी संभाविंतु मेतानी निनिदमित्थम्मनी निर्णयिंपवशमा यवारिकिन नम्मी नीपदराजीवमुलाश्रयिंचितिमि लोपमेमि निवारमे कदा रक्षिंपक नीकु तपदुपवा काली प्रसाद प्रभु। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। ఈ దీపావళి పండగకి మనం అంతరంగా ఆలోచిస్తే మనని బాధపెట్టేటువంటి రాక్షస సంహారం జరగడమే కాకుండా ఇప్పుడు ఆ చనిపోయినటువంటి రాక్షసుడు ఎవరి పుత్రుడు? భూదేవి పుత్రుడు. సత్యభామాదేవి ఏ అవతారము? భూదేవి అవతారం. ఇప్పుడు భూదేవి కొడుకైనప్పుడు రాక్షసుడిని సంహారం చేసిన తర్వాత ఈరోజు పండుగ మనకి ఎందుకు జరుగుతుంది అంటే ఎందులో లయించాడు కనుక రాక్షసుడైనప్పటికీ తపస్సు చేసి దేనిచేత చంపబడకుండా ఉండేటి వరం కొట్టేమన్నాడు తల్లి తప్ప అన్నమాట. అంటే తల్లి మీద ఉన్నటువంటి భక్తి భావన, తల్లి అంటే మాతృభావన, ఎవరేమైనా చేయి కానీ తల్లి మాత్రం వదిలిపెట్టదు. అందుకని తల్లి చంపదు కదా, అందుకని అక్కడ ఆ వెలికి పెట్టుకున్నాడు, అలా పెట్టిస్తాడు. తర్వాత ఇక్కడ వధించింది కూడా సత్యభామ చేతిలోనే ఆయన చనిపోయాడు. సత్యభామ చేతిలోనే చనిపోయాడు. ఈయనకి పుత్రుడైనందుకు ఒక పక్కన ఆమె వాత్సల్యం చూపిస్తానే ఉంటుందంట. రాక్షస గుణాలతో ఉన్నప్పుడు ఇది ఎలాగో శ్రీహరి ప్రతివాణ్ణి శివుడు ఎక్కడ వధించినట్టు ఉండదు. రాక్షసులందరినీ ఎవరు వధించాడు? అయితే అమ్మవారు లేకపోతే నారాయణమూర్తి చేతిలో. అందుకని సత్యభామాదేవికి అనుమానం, నాథుడు ఎక్కడ వధిస్తాడో తన కుమారుణ్ణి అంటే ఎంత చెడ్డ గుణాలతో ఉన్నా బాబు చేయడానికి తల్లి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది. రాక్షస గుణాలు ఉన్నా కూడా తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే వాత్సల్యానికి మంచివాడైతే అందరూ మంచివాడే అంటారు. అది చెప్పుకునేదేముంది? తండ్రైనప్పటికీ తల్లి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఎప్పటికైనా బాగుపడకుండా పోతాడా. ఎవరినైనా ప్రార్థిస్తే వీరికి చెడ్డపునాలపై మంచి రాకుండా ఉంటుందా? తల్లి యొక్క స్వభావం మాతృ హృదయం యొక్క స్వభావం తీరి నుంచి నాకు వీడు వద్దులేక అని బరువు అయ్యి పక్కకి నెట్టి అందుకని ఎప్పుడో ఒకప్పుడు నా భర్తే ఈ రాక్షసుని సంహరిస్తాడు అని ఎప్పుడు స్వామివారిని ఎక్కడ వస్తున్న ప్రస్తావన ఎప్పుడు ఆ చేతిలో సరిపోతాడు అని ఒక పక్క ఆవిడ ఉందంట. ఆవిడ నజర పెట్టే ఉందంట. కానీ అక్కడ ఉన్నటువంటి అసురత్వం అనేటువంటిది చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన అసుర గుణాలనే చూస్తుంది, కానీ తన పుత్ర భావన అక్కడ కనిపించల. సత్యభామాదేవికి రాక్షసుడిలో ఉన్నటువంటి అసుర వృత్తి కనిపించింది. అక్కడ అసుర వృత్తి కనిపించేసరికి ఆ నీళ్ళంతా నారాయణ ముద్రేదండి. ఆ అసుర వృత్తి అసుర యొక్క స్వభావం ఎలాగైతే తగ్గుపడుతుందో, వారి నాథుడు యుద్ధానికి వెళ్తూ ఉంటే అలవోకగా నేను కూడా వస్తాననేటువంటి భావన కలిగించాను. నేను కూడా చూస్తానండి, ఎప్పుడు చూడలేదు కదా. అదేమైనా చూడడానికి పూలబంతులతో ఆడనుకున్నారా? మనకి కొంతమంది కనిపించే వాళ్ళని మనం ఎంతమంది కనిపిస్తున్నా కొంతమందిని మనం లెక్క చేయమండి. అందరితో పాటు లెక్క అందరూ ఉన్నా కూడా కొంతమంది మనకి కనిపించకుండా వెళ్ళిపోయినా కూడా వాళ్ళని అక్కడ చూస్తూ ఉంటాం. ఇవాళ మనకి ఇందిరే కళగా కనిపిస్తుంది. ఇదో ఈ 10 రోజుల నుంచి కూడా మనకి ఆయన బుల్లి బ్రహ్మయ్య అన్నయ్య కూడా ఆయన అందరికి కనిపిస్తూనే ఉన్నాడు. సహజంగా ఏమంటారంటే చనిపోయిన తర్వాత ఆ 10 రోజులు వాళ్ళు ఇది నన్ను రానివరేంటి, నన్ను చేరనివరేంటి, నన్ను వాళ్ళలో కలిపి కూర్చోబెట్టినవరేంటి, నేను ఎందుకు అక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని 11 రోజులు నాన్న అవస్థపడతాడు దేవుడు. ఇక శరీరం కూడా తొందరగా ఎందుకు తీసుకెళ్ళిపోవాలనుకుంటారంటే అది మరీ బాధట ఆ దేవుడి. ఈ నా శరీరంలోకి నేను వెళ్తానంటే నేను ఎందుకు చేరలేకపోతున్నాను, అది నేనే కదా అని జీవుడు చాలా అవస్థ పడతాడట. అందుకని జీవుడిని అవస్థ పెట్టకుండా ఉండడం కోసం పూర్వీకులందరూ వెళ్ళిపోయాడు అనగానే తొందరగా ఎప్పుడు ఏది దహన సంస్కారం ఎప్పుడు చేస్తారు, అంతిమయాత్ర ఎప్పుడని అడిగేవాళ్ళట. ఇప్పుడు ఏంటంటే మనకి తెలివి మీరిపోయాం. వాళ్ళు వచ్చేంత వరకు పెట్లో బాక్స్లో పెట్టి అలాగే ఉంచి మనం చేసేది లేదు చూసేది లేదు. వెళ్ళిపోయిన వాడికి తెలుసు, ఉన్న మనకు కూడా తెలుసు. చావపోయేవాడు చెప్పిన వాడు కోసం ఏడుస్తున్నాడు అంటున్నేవాడు బాబుజీ. అలాగా మరి ఆ జీవుడు ఈ 10 రోజుల కార్యక్రమాన్ని కూడా చూస్తూ సంవత్సర కాలము అలాగా కొంచెం ఉంటూ ఉంటాడు అని మనకి పెద్దల మాట. అలాగే నేను చూస్తూ ఉంటే ఈ గుళ్ళన్నయ్య శరీరం కొట్టడం చోటల్లా, ఎందుకంటే ఆయన పిపాసంతా ఎప్పుడు సేవలు. ఎక్కడ సత్సంగం జరిగితే మళ్ళీ వచ్చి నిద్రపోయేవాడు. అది మనం ఇక నిద్ర అనుకోకూడదు. ఏమనుకోవాలి? సమాధి. మంచినే చూసుడో అన్నారు కదా. అందుకని అక్కడ కాని భావన మనకెందుకు రావాలి? లేనిపోండిది నిద్రపోయారంటే ఎవరు చెప్తున్నారు? అందుకని నిద్ర కాదు. ఎవరు నిద్రపోతే వాళ్ళకి తక్కువతుంది, వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి అక్కడ తృప్తిగానే ఉంది. ఈ అస్థిపంజర దేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ కుదేశారు అంటే రావల్ గారు వచ్చారు కూర్చున్నారు కదా, వాళ్ళు చాలు వాళ్ళ జీవితానికి. కానీ అనిపిస్తోంది అందరూ పెద్దలందరూ వెళ్ళి మరి అక్కడ సమావేశము విచారణ జరుగుతుంటే ఆయన దాన్ని ఆస్వాదన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎందుకంటే ఆ జీవుని గురించి మనం మాట్లాడుకోవాలి నిజంగా, లేకపోతే సంవత్సరంలో భర్త వెళ్ళి భార్య తర్వాత వెళితే ఆవిడకి అది పతి సాగమనమే. ఇప్పుడు భార్య వెళ్ళిపోయింది ఒక సంవత్సరం లోపల కొన్ని నెలలకి ఆయన కాస్త ముందర అవన్నీ ఎలా ఉన్నా మనందరికీ అనిపిస్తుంది ఆయన మంచం పడితే పాపం ఎలా. ఆయన నడవలేక నడపట్టుకుని నడుస్తుంటే అర్ధరాత్రి 1 గంట 2 గంటలకి లేచి స్నానానికి వెళ్ళిపోతుండేవాడు అక్కడకు. ఆ నడక చూస్తే మనకే బాధ అయితే తడువుకుంటూ నడుచుకుంటూ ఆయనకి ఇష్టమైంది. ఆయన నాకెవరూ చేయటం లేదన్న బాధ ఆయనకి లేదు. ఆయన దానపుత్రాదులు ఎప్పుడు నమ్మలా, నన్ను ఎవరో చూస్తారనేటువంటి ఆశ ఆయనకి లేదు. ఆయన ఏదో ఆయన అవస్థని ఆయనే చూసుకుంటూ ఆయనకి ఆహారం ఏంటో ఎలా ఎలా తీసుకుంటే ఆయనకి అంటే పదార్థం మీద దృష్టి లేనటువంటి ఒక సాధకుడుగా కనిపించాడు. మన అన్నపూర్ణ నుంచి క్యారేజీ వస్తే ఆయన మొత్తం కూరలన్నీ కలిపేసుకుని దానికి ఇక ఇది ఫలానా కూర, ఇది ఫలానా పప్పు, ఇది ఫలానా పచ్చడి, ఆయనకేమీ తేడా లేదు, వంటకాలు కాబట్టి తినాలి అన్నీ కలిపేసుకుని ఆయన నిత్యము ఆరాధన, నిత్యము ఆరాధన. గొప్ప గొప్ప జీవండి. చెప్పుకోకపోతే మనం సాధకులం కాదు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఒకటి ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే నాతో చాలా సార్లు ఆయన రాగలిగినన్నాళ్ళు ఎక్కడ సత్సంగం జరిగితే అక్కడికి మనం కారేసుకుని వెళ్ళే లోపల ఆయన బస్సులు అక్కడ చేరిపోయేవాడు. పుస్తకాల స్టాల్లో కూర్చునేవాడు. అక్కడ మనకన్నా ముందుగా వెళ్ళిపోతున్నాడు. నేను రా అంటే ఆయన యొక్క మనస్సు ఉద్దేశము నిరంతరము భగవంతుడి మీద నిలవడం అంటే ఇంతకన్నా ఏం కావాలండి? పువ్వులు తీసుకొచ్చి పూజ చేయాలా? ప్రసాదాలతో సరిపెట్టేయాలా? అది పెడితే నా పని అయిపోతుంది దేవుడి దగ్గర అని చేతులు తప్పని తప్పలు కొట్టేయాలా? ఆయనకి ఏమి లేదు. అలా ఇవాళ ఎన్ని పండుగలు కలిసి అంటే సత్యభామ చేతిలో వెళ్ళిపోయినటువంటి నరకాసుడితో పాటు మర్చిపోకండి, అవడానికి ఆ గుణాలు రాక్షసత్వాన్ని పోషించాయి. అంటే అందులో ఉన్న గుణాలు రాక్షసత్వాన్ని పోషించాయి. కానీ ఎవరక్కడ మర్చిపోకండి, మన అమ్మ కొడుకే. ఎవరైనా మన అమ్మ కొడుకే. అమ్మ కొడుకే అయినప్పుడు నాన్నెవరు? మన నాన్న కొడుకే, గొప్పవాడు. ఆయనకు కూడా ఆరాధన. ఈరోజు నరక చతుర్దశి అంటే ఎందుకు చేసుకుంటున్నామంటే మనకేం చేసేవాళ్ళు పొద్దుటే చిన్నప్పుడు అదొక మహిళలాగా ఇంట్లో ఎందుకలే తగ్గించి మార్చేసేవాళ్ళం మనం చిన్నతనాల్లో. ఇప్పుడు అవన్నీ పోయినాయిలేండి. ఇక వాటి దాకా వెళ్తలా, కొన్ని పనులు పెరుగుతాయి. బట్టలు విడిచేసేవాళ్ళం, అదొక మహిళ బట్టలాగా ఒక పక్కకి పెట్టవాళ్ళ నేర్పించారు. మన పెద్దవాళ్ళందరూ ముందే తలారా తలంటి పోసేసుకుని వెంటనే వాళ్ళు తయారైపోయి వాళ్ళు ఇంటి ముందు తలాపులు ముప్పులు అలుపులు ఇవన్నీ చేసేస్తూ ఇల్లంతా తడిపిట పెట్టి పెద్దవాళ్ళందరికీ సందడి చేస్తే పిల్లలం కొంచెం లేటుగా లేచినా వాళ్ళు లేపగా లేపగా లేచేవాళ్ళం. మనం లేచిన తర్వాత మనకి కూడా మన ముట్టుకునే వాళ్ళు కాదు, వెళ్ళి వెళ్ళి వెళ్ళు వెళ్ళి స్నానం చేయవాళ్ళం వెనక చతుర్దశి అని భగవంతుడు కూడా ఒకటి కల్పించాడు. ఏం చేసేవారు తెలుసా మన పెద్దలు? తలండి పోసుకో తొందరగా కొత్త బట్టలు వేసుకోవాలి. ఎరా మనకి ఎరా అది, తలండి పోసుకో కొత్త బట్టలు వేసుకోవాలి, దేవుడికి దీపం పెట్టాలి. ఆ తపా తాయి కోసం అది ఏదంటే రేపు రాత్రి తపా కాయలు అది బహువచనం. ఇది తపా కాయ ఎందుకు అంటే మనని కష్టపెట్టేటువంటి ఓ అసురత్వం అసలు గుణాలు చచ్చిపోయాయి, అందుకు డబ్బాకాయలు సంతోషం. ఆ తర్వాత వెంటనే మన అమ్మ వాళ్ళు ఎమ్మెట్టేవాళ్ళు ఏదైనా సీరియస్ ఎప్పుడున్నా తినడానికి ఏం పెట్టలా. అందుకని మనకి వాళ్ళు పొద్దునే పెట్టేది టాబ్లెట్ పెట్టాం తినలేదా, నోట్లు వేసుకున్నావా, అయ్యో అదేంటి పండగ పూట నేనే వేసుకున్నా. మనకి ఎవరు విటల్ చేయించాడా? ఇక విటల్ గారైనా విటల్ అన్నయ్య చేయించాడు. ఎందుకంటే మరి దీపావళి పండుగ వాళ్ళవి కదా. అందుకని వీళ్ళేమో మంచి గమకంగా ఇవాళ లాభంలో అందరూ ఏం తిన్నారు, ఏం తిన్నాం, ఏం తిన్నాం మనం, ప్రసాద రూపంలో నువ్వు సాంబార్ ఇడ్లీ తిన్నావా? సాంబార్ సాంబార్ వేసుకోలేదు కదా, చాలా వేస్ట్. నువ్వు వేస్ట్ వేస్ట్ కదా, మిస్ అయిపోయింది. నరక చతుర్దశి అంటే ఏది సాంబార్ అంత కారంగా, ఇడ్లీ అంత నుసలాడుతూ, ఒక్కటి ఇడ్లీలు సాంబార్ పోయి కానీ కలిసిపోయింది అందులో. వేస్ట్ పోయావంతే, మళ్ళా కావాలనుకుంటు లేదు. అసలు సాంబార్ సరిపోయిందా? నిజంగా ఆఖరి నీళ్ళు పోసుంటారే అందరికీ, రెండు మిగిలాయా? ఇడ్లీ కూడా ఇడ్లీ అయిపోయింది, మరి ఏంటి రెండు మిగిలేయన్నావు? ఇడ్లీ అయిపోయి సాంబార్ చట్నీ మిగిలిందా? మరి ఎంత బలమండి మనకి, పిల్లలు అలసిపోతారని, ఎక్కడ చిక్కుపోతారోనని మన గురుదేవుడు ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు సాంబార్ ఇడ్లీ చేస్తే వీటిలన్నీ ఏమో చక్కగా కేసరి పెట్టాడు, హాట్ టు స్వీట్. నువ్వు తిన్నావా గుండు? ఆ గుండు తిన్నావా? తిన్నావా సాంబార్ ఇడ్లీ తిన్నావా? అదే మనం తిన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి, అందుకోసం అలాగే పోసుకున్నావా, అలా ముంచుకుని తిన్నావా? ఓకే సరే, పర్వాలేదు, భయం లేదు, కుర్చీ బాగానే ఉంటుంది. అది మరి ఎవరు మనకి ఒక అవ్యక్తంగా ఉండి మనకి ఎన్నెన్ని రకాలు మనం ఆశ్రమవాసం చేస్తున్నాం? అసలు ఒకసారి నాకే అనుమానం వస్తుంది, మనం ఆశ్రమంలోనే ఉన్నామా? అసలు మనం ఆశ్రమవాసమే చేస్తున్నామా? అసలు ఏమండి, ఆయన అద్వైత సామ్రాజ్య చక్రవర్తి అనేటువంటి ఆ మహాభోగాన్ని వారు ప్రకాశిస్తూ తన పిల్లలందరికీ కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ, నీ జాగ్రత్త నువ్వే తీసుకోవాలి, నీ మనస్సుని నిరంతరము భగవన్ నామయందు ఎంత తాండవిస్తున్నావో, ఎంత అమృతాన్ని మనం సారాన్ని అనుభవిస్తున్నామో అది ఇంకొకరు తెలుస్తుంది. ఏంటండి, ఎవరికి వాళ్ళకే ఆనందం కలిగిస్తూ, ఎవరిది వాళ్ళకే ఆనందాన్ని కలిగిస్తూ. అందుకని అటువంటిది ఆ నరకాసురుడిని యుద్ధానికి వెళ్ళిన తర్వాత ముందంతా నీకు నీకు అక్కడ సుకుమారివి నువ్వు చేయలేవు, ఎందుకు నువ్వు రావడం అన్నీ అన్న కృష్ణ భగవానుడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏది అలవోకగా ఆయన వేసిన బాణాలకి ఈయన అలవోకగా వెనక్కి వాళ్ళట్టుగా వాడాడు. దానికి శ్రీకృష్ణమూర్తి శక్తి ఎంతో సత్యభామకు తెలీదా? పతిదేవుడి యొక్క గొప్పతనం తెలియదండి వారికి, తెలుసు. తెలిసినా స్వామివారు అలవోకగా కూర్చోబడ్డారని వెంటనే బాణం తీసుకుని అమ్మగారు బాణం వేస్తూ ఉంటే, అదే మా సోదరు చెప్పారు కదా, ఇటు పక్క కృష్ణయ్యకేమో చూస్తున్నారా నేను అని అన్నట్టుగా ఒకవైపు ఏది వీక్షణం చేత కంటి చూపు చేత ఏది కృష్ణుని మురిపిస్తూ అన్నట్టుగా చూస్తూ, అటు పక్కకి భీకరంగా ఎవరు ఎవరనుకున్నావు, తమాష అనుకున్నావా యుద్ధం అంటే చూసుకో అని వెంటనే అసురుడి మీద బాణాలు వేస్తూ ఉంటే అమ్మ యొక్క దివ్యమైనటువంటి ఆ వర్చస్సు అక్కడ అంటే లోకమంతా ఏకమైందా అన్నటువంటి అనంత శక్తి సత్యమై ఉన్నది కాబట్టి అక్కడ సత్యమే అక్కడ ప్రకాశిస్తుంది. ఎవరనుకున్నావు నువ్వు అంటూ ఇది నరకాసురుడిని భయపెడుతూ, ఈ భయమైనటువంటి ఆ భయంలో నరకాసురుడి శక్తి అంతా అమలుకు వచ్చేసింది. ఇక్కడ ఇక్కడి అనంత శక్తి కదా, అంటే ఈ అనంత శక్తికి కారణం జగన్మాత అయినప్పుడు ఆ శక్తి అందులోనే కష్ట ప్రేరిత మనందరం ప్రకాశిస్తున్నామంటే అనంత శక్తి మనలో ఉన్నా అనంత శక్తి ముందు ఇవి చిన్న చిన్న మిణుగురుపులు, చిన్న చిన్న మిణుగురు పురుగులు. ఎవరైతే అటువంటి సత్యాన్ని గుర్తిస్తారో గుర్తించినటువంటి మహాత్ములందరూ మహానుభావులందరూ అనంత శక్తి స్వరూపం గుర్తించాలి. అది సాధన చేత, మన యొక్క తత్వ విచారణ చేత దానిని మనం గ్రహించినప్పుడు ఇది మానవుడు, దేహము, ఈ దేహదృష్టి అనేటువంటివి మనలో ఉండవు. అది ఇంద్రియాతీతమైనటువంటి శక్తిని మనం అనుభవించగలుగుతాం. అక్కడ అమ్మ అటువంటి చూపుని ఆ నరకాసురుడి మీద చూపించేసరికి నరకాసురుడి బలమంతా ఏమైపోయింది? నిర్బలం అయిపోయింది. అందుకనే ఆడవాళ్ళని అబల అంటారు. అబల కాదు సబల అని అక్కడ సత్య భావాదేవి నిరూపణ చేసిందని మనకి ఇందిరక్క ఇది తన చూపులతో మాట కూడా పెరిగేది బాగా. మాట కూడా పెరిగి కొంచెం బాబు గురుమహారాజ్ తలంటు పోసుకునే సమయంలోనే మనకే కాదు తలంటులు, స్వామివారు కూడా తలంటు చేయించుకునేవారు. ఇది ఈరోజు నరకాసుర వద్ద జరిగినటువంటి నరక చతుర్దశి అంటే వాస్తవానికి వాళ్ళ మధ్యాహ్నం దాకా త్రయోదశే ఉంది. చాలా డౌట్ కలిగిస్తుంది కాలం కూడా, ఎందుకంటే కాలం మనని చాలా పూర్వం మరి ఏమైనా తిథులలో వచ్చేవేమో మనం ఏమనుకుంటామంటే ప్రొద్దుటే ప్రాతకాలంలో సూర్యోదయం అయినప్పుడు ఏ తిథి ఉంటే ఆ రోజు ఆ తిథే అన్నట్టుగా మనందరికీ గుర్తింపచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే మరి పెద్దలు అంటే కొంచెం అమెరికా కూడా కలిసిందేమో ఇందులో సీత లాంటిది వచ్చి అందుకని అంటే సగం మధ్యాహ్నం కూడా వాళ్ళకి ప్రొద్దుట కాబట్టి అన్నట్టు మొత్తం రెండు కలుస్తున్నాయి. అటు ఆస్ట్రేలియా కూడా కలుస్తుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాకి చతుర్దశ వచ్చేసింది. అందుకని ఏంటి అన్ని దేశాలకి ఒకటే మాట వినిపించాలి కాబట్టి ఇక్కడ ఏమైందంటే త్రయోదశి. ఈ త్రయోదశి కూడా పోలంత గుర్తింపు ఉంది. ఏంటి ధనత్రయోదశి, అందునా ధనత్రయోదశి అనయో ధనత్రయోదశి. మాకేమైనా ధనం కాలుతున్నా ధనత్రయోదశి అంతే కదా. అమ్మ లక్ష్మీదేవి ఆవిర్భవించి నారాయణమూర్తిని చేరినటువంటి రోజు అందుకని ధనత్రయ సార్ ఇవన్నీ భాష తీసుకొస్తాయి మా నాలిక అది అంటలేదు. త్రయోదశి రేపు కూడా అంతే. రేపు మధ్యాహ్నం వరకు చతుర్దశి ఉంది. రేపు మధ్యాహ్నం తర్వాత అమావాస్య వస్తుంది. కొన్ని పండగలకి ఏంటంటే రాత్రి ఆ తిథి విశేషం. అలాగే ఇవాళ రాత్రికి నిన్న మనకి త్రయోదశికి శని త్రయోదశి చేసేసారు. నిన్న మధ్యాహ్నం వరకు ద్వాదశే ఉంది, అయినా మేము శని త్రయోదశి అని చెప్పారుగా ఎక్కడ వాట్సాప్లో శని త్రయోదశి. అందుకని అక్కడ భీమరాలు అభిషేకం చేసేస్తాం శని త్రయోదశి కాబట్టి. మరి ఇవాళ వచ్చేసరికి ఏమైంది, ఇవాళ మధ్యాహ్నం నుంచి చతుర్దశి వస్తుంటే ఇవాళ ఇది మాస శివరాత్రి. మాస శివరాత్రికి ఏమో త్రయోదశి ఉపయోగపడింది, చతుర్దశి ఏమో నరక చతుర్దశి. ఏంటో అల్లకల్లోలంగా ఉంది, యుద్ధం అక్కడ జరగట్లేదు. మనం చూస్తుంటే మనకే ఏంటో బుర్రలన్నీ. అందుకని చతుర్దశి స్వామివారు కూడా చక్కగా నూనె పెట్టించుకొని చక్కగా హారతి ఇప్పించుకొని ముత్తైదువుల చేత చక్కగా అందరికీ కూడా వారి బోధని చక్కగా అందరికీ ప్రసాదించి గురుదేవుని బోధ ఉండేది స్వామివారి బోధన అందరికీ అందించి తర్వాత మన గురు సోదరుల చేత చక్కగా సోదరి సోదరుల చేత చక్కగా స్వామివారు నలుగు పెట్టి ఇప్పుడు ఇది ఎలా దర్శించాలి మనం మీరంతా అనుకోవచ్చు. అమ్మా మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అదంతా కనిపిస్తూ ఉండి ఉంటుందేమో, మేము చూడలేదు కదా కాబట్టి మాకు ఎలా కనిపిస్తుంది. చూసిన వాళ్ళు అనుకుంటే దానిలో ఫలితం లేదు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సర్వేశ్వరుడైన గురుదేవులకి మనందరము మన మనస్సుతోనే వారికి ఏం చేయాలి, నూనె పెట్టవచ్చు, ఆరటి ఇవ్వచ్చు, నలుగు పెట్టవచ్చు, తలంటి పోయొచ్చు, ఎవ్వరూ అట్టలేదు. అసలు వీళ్ళే అక్కర్లేదు మనకి, ఎటువంటి సామాగ్రితోనూ పని లేదు మనకి.
ధ్యానించాలి.
ధ్యానంలో మనం అనుభవిస్తుంటే సదాశివ స్వరూపుల వారు చక్కగా అలా మఠం వేసుకు కూర్చుంటే చక్కగా ఏది పల్లండి పోసి చక్కగా గోరువెచ్చని నీళ్లు స్వామివారికి తల నుంచి అభిషేకం జరుగుతూ ఉంటే ఒక్కట స్వామివారితో నేను ఎందుకు వస్తూ చెప్పా ఎక్కడో ఎవరితోనో కారులో అనుకుంటా గుండుగొలంలో ఇలాగే ఒకసారి అక్కడ కూడా సహస్రఘటాభిషేకం జరిగింది గుండుగొలంలో. అక్కడ భోగిరాజం గారి ఇంట్లో నవరాత్రులు చేస్తున్నప్పుడు స్వామివారు స్నానానికి వెళ్ళాలంటే బయటకు వచ్చి ఆ దొడ్లో ఉన్నటువంటి ఆ దొడ్లోకి వెళ్లాల్సి వచ్చింది. స్నానం దగ్గర రాఘవయ్య గారును ఆ శాస్త్రీరావు తాతయ్య గారు ఉంటూ ఉండేవారు. ఆయన అన్ని సత్య పెడితే స్నానం దగ్గర శాస్త్రీరావు గారు కూడా ఆయన ఫ్రంట్ పోయటమో లేకపోతే నీళ్ళు అందివ్వడమో నీళ్లు పోయడమో చేస్తుండేవారు. వారిలో శాస్త్రీరావు తాతయ్య గారికి అనుకుంటా వాళ్ళిద్దరిలో ఒకరికి బాబు ఎప్పుడు సహస్రఘటాభిషేకం చేయించుకోలేదు అసలైనా వారు ఎప్పుడంటే అప్పుడు చేయించుకోగలరు కదా ఉత్తని అలా ఆలోచించారట. అక్కడ నుయ్యి లేదు తెలుగు. ఆ రోజు స్వామివారు స్నానానికి వెళ్ళగానే లే అన్నారు. లే అంటే అప్పుడు తప్పుడు అందరికీ మొత్తం ఎలర్ట్ అయిపోయారు. మొత్తం జనమంతా బిందులేసుకుని ఇళ్ళ మీద పడ్డారు. ఇళ్ళు మీద నూతుల మీద చెరువుల మీద పడి అక్కడి నుంచి తెచ్చి అప్పుడుకప్పుడు మనం చేసుకోగలం. ఇప్పుడు ఎలా చేసుకోగలం? ధ్యానం అనేటువంటి ముద్రలో మన మనస్సుతో మనం సహస్రగత కష్టపడకుండా 1000 బిందులు మనమే చేయగలమండి. అక్కడ అందరూ తెస్తే 1000 బిందులు అవుతాయి. ఇక్కడ 1000 బిందుల్ని మనమే అభిషేకం చేసుకోగలం. ఎందుకంటే భావన లోపం ఉండకూడదు. అక్కడ భావనలో బలహీనత ఉండకూడదు. భావనలో సద్భావన కలిగి ఉండాలి. మనకి కర్మ ఎప్పుడు అడ్డుతోంది? మనకి చేస్తే కర్మ కాదు, మనం చేసిన వాడికి కూడా కర్మ కాదు. వాడు ఆలోచన చాలు వాడికి కర్మ చూసుకోవడం. వాడు ఏ ప్లాన్ లేస్తాడో ఏమనుకుంటా మనసు ఆలోచిస్తుందే అదే వాడికి మరి జన్మకి కారణమవుతుంది. కర్మ అనేటువంటిది మనసుతో వస్తేనే కర్మ. అందుకని మనస్సును జాగ్రత్తగా పెట్టుకోవాలి అని మన మహాత్ములు పెద్దది మనకు చెప్పి సూచించారు. మరి మనసు ఆలోచిస్తేనే కర్మ వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ మనస్సు ఇంత పవిత్రమైనటువంటి సద్భావనని పొందిందనుకోండి అది దేనికి వెళ్తుంది? నిన్ను నువ్వు గుర్తించడానికి గుర్తింపుగా మనం చేరుకోగలుగుతాం. అటువంటి అలా స్వామివారు చక్కగా ఇది అభ్యంగన స్నానం. అది అభ్యంగన స్నానం అంటే అది మహాత్ములు ఆచరించింది. మహాత్ముల చేత జరిగినటువంటిది అది అభ్యంగన స్నానం. మనకి ఉంటాయి స్నానాలు, ఒక పక్క తడిస్తే ఒక పక్క తడదు. ఇది నా మాట కాదు. ఎందుకు కాకి స్నానాలు చేసి వస్తారు మీరందరూ? మా గురు సోదరులు అందరినీ అంటుండేవారు, నన్ను కూడా అన్నారులేండి. ఎందుకు ఒక పక్కన తడిస్తే ఒక పక్కన తడదు? ఏంటి అంటే ఇలా వెళ్తారు అలా వస్తారు అయిపోతుంది. అసలు నారాయణ 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 అనుకుంటే ఏమన్నా స్నానం చేశారా మీరు? ఓం నమ శివాయ అనుకుంటే ఏమన్నా తల మీద స్నానం చేశారా మీరు? మీ కూడా ఒక స్నానాలే అని మంగళిస్తున్నవారు గురుదేవులు. ఇప్పుడు ఈ మాట మనం స్నానం చేస్తూ గుర్తు తెచ్చుకోవాలా లేదా? అప్పుడు మనం స్నానం చేస్తూ గుర్తుకొచ్చినప్పుడు అక్కడ ఎవరి మీదకి మన భావన వెళ్తోంది? స్వామివారి మీద, స్వామివారి మాట. మన దేవుడు కదా, మన ఆరాధ్య దైవం. అక్కడ ఎక్కడ గుర్తుకొచ్చినా అది సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగ మరి వారి అభ్యంగ స్నానాన్ని స్వామివారు చక్కగా చేసుకుంటూ మరి లక్ష్మక్క స్వామివారి వస్తువులు అవన్నీ కుంకుడుకాయలు వేసి అవి ఏది అవి తోవి మళ్ళీ నీళ్ళలో మళ్ళీ శుభ్రంగా కడిగి దానిని మళ్ళీ పొడిబట్ట చేత తుడిచి పాప ఆమె ఇట్లాంటి చిన్న చిన్న ఈ పక్క సేవలన్నీ ఆమె అందిస్తుండేవారు. మరి ఎంత గొప్పవాళ్ళండి మన గురు సోదరులందరూ. అలాగే మరి కాళీపిన్ని ఉన్నారు, వారు చిన్నప్పటి నుంచి పరశురామయ్య గారి దగ్గర మరి వారి ఆ ఫ్యామిలీతో వారి మరి ఉండి ఆ వంశంలోంచి వస్తూ వస్తూ గురుదేవులు మరి పరశురామయ్య గారికి దర్శనం ఇచ్చిన దగ్గర నుంచి అప్పుడప్పుడు ఒకవేళ ఏదైనా వారి పనుల మీద తర్వాత మరి పెళ్లి చేసిన తర్వాత వెంకటేశ్వరరావు గారు గండికోట వెంకటేశ్వర్లు గారు అలాంటి కోపం వస్తుంది ఆయనకి. మా బాబాయ్ వారి కూతురు నేనే, వీళ్ళు ఎప్పుడు చూడాల నన్ను ఆడపడుచుక ఆయన చూశారు. అయితే పాపం అమ్మాయి అమ్మాయి అంటుండేవాడు ఎప్పుడు కూడా ఆయన. ఆయన కూడా ఎంత మంచి, ఆయన ఆంధ్రప్రభ ఎడిటర్గా పనిచేశారు. ఆయన పనిచేస్తూ ఎన్నెన్ని ఆయన కూడా చెలోక్తులు, ఎందుకంటే కాలిపిన్ని తనువు కనుక ఆయన కూడా చాలా చెలోక్తులు అందిస్తూ భోజనాలు పెట్టిస్తూ వారికి కూడా మరి అందులో పాత్రే ఆదినారాయణ శాస్త్రి గారు కూడా అవన్నీ వెనక్కి వెళ్తూ ఉంటే ఎన్నెన్ని సేవలు చేస్తున్నారో అందరూ బాబు మహారాజ్ దగ్గర. వారందరినీ మళ్ళా మనం ఇలా మననం చేసుకోవడానికి కారణం ఏంటంటే బాబుజీ మహారాజే సర్వాధ్యక్షుడు. ఎవరంటే బాబు ఎంతమంది అండి వారి యొక్క జీవితాల్లో ఎంతమంది వారి జీవితాల్ని ధన్యత చేసుకున్నారు. మరి మళ్ళా వారికి పునర్జన్మ ఉంటుందా? లేదు, గ్యారంటీ. ఎందుకంటే సమర్థులైన గురువులను ఆశ్రయించారు, గురుదేవులను ఆశ్రయించారు. వీరు వదిలిపెట్టారా పని దేహపరమైనటువంటి లక్షణాలు కొన్ని కలిగి ఉన్నప్పటికీ అవి ఉండడానికి వీలు లేదని మళ్ళా అక్కడ కూడా వారే ప్రవేశించి మన జీవితాల్లో ఎన్నున్నాయి. ఇప్పటికీ మన గురుదేవులు మనకి ఎన్ని గుర్తు చేసుకొస్తున్నారు, రోజులు ఖాళీగా ఉంచుతున్నారా? ప్రతిరోజు మనకి పండగే, పర్వదినమే. ఒకరోజు ఏంటి, ఏమండి ఒకరోజు ఎందుకు అవుతుంది? ఏది ఎప్పుడైతే భగవంతుని తలుచుకుంటున్నామో దినము దినము పర్వదినమే, గొప్ప దినమే. మన జీవితాన్ని ఆ విధంగా నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ సంహారం అనేది రాక్షసుడికి జరిగినప్పటికీ అందరూ కూడా దేనికోసం ఎదురు చూశారు అంటే ఆ అసురత్వాన్ని ఆయన అమ్మ బాణం వేయగానే ఆయన శిరస్సు తెగినప్పటికీ అది వచ్చి అమ్మ ఒళ్ళో పడింది. అది ఆయన కోరుకున్నారు, తల్లి ఒళ్ళోనే నా మరణం జరగాలి అని ఆయన కోరిక. అందుకే నా శిరస్సు వచ్చి అమ్మగారు ఒళ్ళో పడింది. పడేసరికి అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో అది ఏది మరి ఇంకొక జీవితం కదా, ఆ జీవితంలో భూదేవిగా ఉన్నప్పుడు అయ్యో నా కొడుకు కాబట్టే కదా నా వల్ల వచ్చి పడ్డాడని అప్పుడు ఆవిడ చాలా బాధకి లోనే బిడ్డని నేనే చంపుకోవడం జరిగిందా అని ఆమె బాధపడితే ఆపద్ బాంధవుడు పక్కనే ఉన్నాడుగా అందరినీ లేపడానికి ఆ అసుర లక్షణాలు అనేటువంటి పోవడం కోసమే నువ్వు ఇలా ఖండించాల్సి వచ్చింది తప్ప ఈ కొడుకు ఇప్పుడు చిరంజీవే, ఇప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళాడు కాబట్టి తలని ఒళ్ళో పడింది, కాంతి వచ్చి స్వామిలో కలిసింది. అంతేనా? అంటే మనం కూడా అందులో కలవాల్సిన వాళ్ళమేగా, ఏమండి శ్మశాన భూమికి పరిమితం అవుతామా మనం? శ్మశానానికి కానీ ఈ దేహానికి కానీ మనం పరిమితం కాదు. మన యొక్క జీవితము మన యొక్క ఇది ఎందులో కలుస్తుంది అంటే మన ఎక్కడి నుంచి వచ్చిందో సృష్టి వల్ల అందులోనే లభిస్తుంది. అందుకని రకరకాలుగా ఇవాళ ఎంతమందో మాటిమాటికి చెప్తున్నా మీరు గుర్తు తెచ్చుకుంటారని కాలిపిన్ని ఉండి ఉండి వెళ్ళొస్తా అంది కదా. ఎన్నాళ్ళు వచ్చిందని పాపం వీల్ చైర్లో, నిన్నగాక మొన్న వచ్చినట్టుగా ఉంటుంది అందరూ చూస్తుంటే తలుచుకుంటే నిన్నగాక మొన్నే కదా జానకి రామ శాస్త్రం చూసాం మనం, నిన్నగాక మొన్నే కదా ఇంద్రక్కను చూసాం, నిన్నగాక మొన్నే కదా తారక పరబ్రహ్మ ప్రసాద్ వారిని చూసాం, మరి పరాశర ప్రసాద్ వారిని చూసాం, మరి విఏశ్వరానంద ప్రసాద్ వారిని చూసాం, మరి కళ్యాణక్కను చూసాం, రాంబాబు గారు లేటెస్ట్ అంటే రాంబాబు గారిని చూసాం. వీళ్ళందరూ ఏం చేశారంటే మీరు ఎలా ఉండండి ఇంకా విచారణలో, ఇక విచారణ లేనటువంటి స్థితిని గురుదేవులు మాకు ప్రసాదించారు కాబట్టి మీరు అది తలుచుకుని మీరు కూడా తరించండి అంటున్నారు ఇలాంటి వాళ్ళందరూ. అందులో ఈయన కూడా ఉన్నాడు, ఎవరో నరకాసురుడు. నరకాసురుడు కూడా ఉండి ఎక్కడికి వెళ్ళా, ఎక్కడికో వెళ్తే ఇక మనం చెప్పుకునేది ఏంటి, ఇన్ని సంవత్సరాలైనా అసురత్వం నశించింది, దైవత్వం సిద్ధించింది. దైవత్వం సిద్ధించి మరి చూడండి, మరణం అంటే ఎంత అంటే నాకు అదే ఆశ్చర్యం పాపం. మరి అది కూడా పొద్దు నుంచి చాలా బాధాకరంగా ఉంది. మన రామబ్రహ్మం గారికి ఇంత కష్టం వస్తుందని అనుకోలే పాపం. రామచంద్రాపురం, మరి మన రామబ్రహ్మం గారు పాపం పరిగెత్తుకుని వస్తాడు. మొన్న బ్రహ్మరంలో కూడా ఆ రోజు గురుదక్షిణ పూజకి నేను ఒక్కదాన్నే ఉన్నానని సాయి ఫోన్ చేశాడు. నాకు తెలీదు, తెల్లార్జాన ప్రార్థన అంత ఏకపాత్రమైన ఆయన చేస్తున్నా అక్కడ. తెల్లార్జాన సుప్రభాతం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మా ప్రార్థన మధ్యలో ఊడిపడ్డాడు. ఊడిపడి అప్ప ఎంత బాధలు వినిపిస్తుందమ్మా బయటికి అన్నాడు. అక్కడ ఇంకెవరు లేరు కదా, మేమే కదా చదివేవాళ్ళు, బయటికి ఎంత బాగా వినిపిస్తుందమ్మా అంటూ వచ్చాడు పాపం ఆయన. అంటే మనకి గురు సోదరులు అందరూ కూడా బాబుజీ మహారాజు అలసిపోకుండా ఎక్కడ ఒక్కళ్ళమే ఏం చేస్తామోనని ఉరుకుని ఉరుకుని వచ్చారు పాప పూజ దగ్గర. ఒకవైపు ఆయన, ఒకవైపు నేను చదవడం కోసం. ఆయన అట్లా వచ్చి మళ్ళీ ఏదో కార్యక్రమం ఇటు వచ్చేశారు. వారి భార్య బాబుజీలో లయించిపోయింది తెల్లారుజామున పాపం. మరి చూడండి దీన్ని ఏమనుకుంటాం, దీన్ని ఎలా అనుకోవాలి? మనం మాత్రం శాశ్వతమా? మనం మాత్రం శాశ్వతం అండి. కానీ ఆయన ఆమె ఎప్పుడు కూడా పాపం బాబుజీ మహారాజ్ అన్న అమ్మన్న కూడా చాలా ఆప్యాయత ప్రేమ పాపం చాలా ఉంది. మంత్రాలు రానంత మాత్రం చేత ఆవిడ ఎవరు సోమిదేవమ్మ కాకుండా పోతుందో చెప్పండి. సోమయాజులు గారు భార్య సోమిదేవమ్మ, అందుకని ఆమె మరి లలిత సహస్రనామాలు ఇవన్నీ కూడా మరి శివకవచాలని మన ఆశ్రమంలో చేసేవన్నీ కూడా ఓ పక్క నుంచి ఆవిడ చదువుకుంటూనే ఉంటుంది. కొన్ని ఏమైనా జీవలక్షణాలు ఉన్నా కూడా మనకి లేవా? జీవలక్షణాలు మనం మనని చూసుకుంటే మన మనకు కూడా కనిపిస్తాయి. జీవలక్షణాలు అంటే ఏంటో ఏంటి? మరి ఈరోజు కూడా ఏదో పూజ ఒకటే సరిపోతుంది కదా, ఈరోజు కూడా సత్యంగా ఉందా? మొన్న నాలుగు చేశారు కదా బిల్లన్నయ్యకి, మళ్ళీ ఈరోజు కూడా సత్సంగమా? పూజ ఒకటే అయిపోతే భోజనాలు పెట్టేస్తారు కదా. జీవలక్షణాలు మనకి బోలని రకాల జీవలక్షణాలు ఉన్నాయి, అవన్నీ బోలని బోలని కాదు, అది దేవుడికే. కానీ నేను అనే పరమాత్మకి అటువంటివి ఏవీ లేవు. అందుకే అది శాశ్వతం, అది అనంతంగా ప్రకాశించేటువంటి. అలాగే దానిలో ఏమని చూస్తాం, ఆ ఉపాధికి రాజరాజేశ్వరి అనే పేరు. కొత్త పేరు అనుకున్నారు ఏంటండి, రామంగారి భార్య పేరు రాజరాజేశ్వరి. నాకైతే ఆవిడ రాజరాజేశ్వరి లాగానే కనిపిస్తుంది. రాజరాజేశ్వరి ఉపాసన చేస్తే తెలుస్తుంది సంగతి సందర్భం ఏంటో. అసలు అలాంటి ఆవిడ, ఆవిడ పాపం కొన్ని బంధాన్ని కలిగిస్తూ ఉంటే కొన్ని బంధ విముక్తిని మా తారక పరబ్రహ్మ ప్రసాద్ వారు గాయత్రి వాళ్ళ భార్య వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏంటి మావయ్య గారు పాపం గాయత్రి అక్క వెళ్ళిపోయారు కదా, ఎక్కడికి వెళ్ళిందమ్మా, ఎక్కడికి వెళ్తుంది కనుక ఖాళీ ఎక్కడుంది పోవడానికి, వేరుగా ఉండడానికి వీల్లేదు కదా, అది భగవంతుల్లో లయించిపోయింది, నాకు బంధం విముక్తి చేసింది అన్నాడు ఆయన. అంటే టేక్ ఇట్ ఈజీ ఎంత అసలు ఆ మాట. పొద్దునే నాకు రామన్ గారు మాట్లాడుతూ ఆయన చెప్తూ, పిల్లవాడైతే తెగ ఏడ్చాడు కానీ ఆయన మాట్లాడుతూ నేను ఇంకా బాగానే ఉందని చెప్తున్నాడు అనుకున్నా నేను. అమ్మా ఇంకా లేదమ్మా, మీ అక్కయ్య గారు ఇంకా బాబుజీలో, మీ పిన్నిగారు బాబుజీలో కలిసిపోయారు అంటుంటే నాకు, అంటే మనం ఇప్పుడు విన్న బోధ అక్కడ నా దగ్గర కనీసం నా దగ్గర మాట్లాడినప్పుడైనా ధైర్యంగా మాట్లాడగలిగాడు అంటే బోధ అక్కడ పనిచేస్తుంది. బోధ పనిచేయకపోతే ఏమవుతుంది, నాది అనేది నాకు ఇప్పుడు పోయింది కదా, నాకు దూరం అయిపోయింది, నేను ఎంత ఇప్పుడు రావాలి, ఏడిస్తే మళ్ళీ తిరిగి వస్తుందా ఏమండి, ఏడిస్తే తిరిగి వస్తుందా, రాదు. దాన్ని తగిన ఆలోచన కూడా మనం ఎప్పటికప్పుడు చేయాలి. అందుకనే ఈ నారాయణ కవచము, శివ కవచము, ఇవన్నీ పారాయణలు, భగవన్నామం చేయటము, భగవద్గీత పారాయణ చేయటం, ఇవన్నీ ఎందుకంటే చేయటము ఆ జీవుడు జీవత్వాన్ని కోల్పోయి దైవత్వాన్ని పొందుతున్నాడు కాబట్టి మనం కూడా దాని గురించి దానికి తత్వ విచారణగా మనం ఆలోచించడం మనం వచ్చింది అనేటువంటి దేహం అమ్మ కడుపులు ఎప్పుడైతే పడిందో ఈ దేహము దినదిన ప్రవర్ధమానమై ఆఖరికి ముసలిదైన తర్వాత మధ్య వయసులోను దాని సమయం అయిపోయి కర్మ తీరిపోయిన తర్వాత అది ఏమైపోతుంది? పడిపోతుంది. పడిపోయిన తర్వాత దాన్ని మనం ఎలా లేపాలన్నా లేపలేరు. అది అలా ప్రకాశించడానికి కారణమేది అంటే భగవత్ శక్తి, అనంత శక్తి కారణమైంది. ఇప్పుడు మనందరం ఇలా కూర్చోగలిగామంటే అనంత శక్తి కారణం. ఇలా కూర్చున్న మనమే ఏదో ఒక రోజు కూర్చోబడదు. ఆ కాలు ముడచాలని చాలా కష్టం. అప్పుడు అది పడిపోయిన తర్వాత ఏది ఎలా పడితే అలా ఉంచారండి, ఎలా పడితే అలాగే ఉంటుంది. రోడ్డు మీద కుక్కలు చూస్తాం చూడండి, వచ్చి రోజు 3 రోజులు అవుతుంది, అది వాసన కూడా పోతుంది. దానికి చావగానే వాసన వస్తుంది కొంతకాలం, ఆ తర్వాత వాసన కూడా పోతుంది. కానీ బాగా ఉబ్బి పడిపోయి ఉంటుంది, చైతన్యం లేదు అందులో. దానిని తీసుకువెళ్ళి ఏదో ఒకటి చేసేవాళ్ళు వచ్చేవంత వరకు ఆ రోడ్డు మీద పడే ఉంటుంది. అది ఏమో ఎవరు ఎక్కడ గొప్ప గొప్ప వాళ్ళ యుద్ధాలకి వెళ్ళి వాళ్ళ అసూలు వాళ్ళు పాపం మన కోసం దేశాన్ని రక్షించడానికి పలు రకాల యుద్ధాలు చేసి వాళ్ళందరి జీవితాలను కూడా అక్కడ పణంగా పెట్టారండి. అందరూ ఎంతెంత మంది వాళ్ళ జీవితాలని భగవంతుడికి అర్పిస్తున్నారు. ఆ త్యాగం చాలదు. ఎంతమంది అందుకని మనం ఇక్కడ అందులో కోసమే ఏది సత్యభామాదేవి కూడా వెళ్ళి అక్కడ యుద్ధం చేసింది అంటే మనం కూడా నేర్చుకోవాలి. ఏది పురుష రూపంలోనే కాదు స్త్రీ రూపంలో ఉన్నా కూడా పురుష లక్షణాలు రావాలి. స్త్రీ రూపంలో ఉన్నా బయట స్త్రీత్వమే కానీ మన మనస్సు అంతఃకరణ పురుష లక్షణాలు కలిగి ఉండాలి, పురుషోత్తముడి యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. అంటే మగవాళ్ళకి ఉండకూడదని, వాళ్ళకి వాస్తవంగా ఉంటాయని ఉండాలి, లేకపోతే స్త్రీలే. ఏది ప్రకృతికి ఎప్పుడైతే లొంగిపోతున్నాడో మానవుడు అది స్త్రీత్వమే కానీ పుంసత్వం కాదు. వాడు నేను పురుషుడు అని అనిపించాలంటే ధైర్యంగా నిలబడాలి, మన గురుదేవులు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించాలి. పర్ఫెక్ట్గా ప్రయత్నం కాదక్కడ, సాధించాలి. కాబట్టి అటువంటి లక్షణాలు ఉంటేనే భగవంతుని మనం పొందగలుగుతాం. ఎందుకంటే భగవంతుడు మనకి, మన మినహా భగవంతుడు లేడు, భగవంతుడు అంటేనే మనతో పాటు ఉన్నాడు. సర్వవ్యాపకుడు అంటే మనతో పాటే ఉన్నాడు. అంటే రెండుగా లేదక్కడ, ఆ స్వరూపమే అనంతంగా మనకి. అటువంటి లక్షణాలతో భగవంతుడు మనకి ఇంతటి అవకాశాన్ని ఇచ్చి మనం చూడండి ఎంత పుణ్యం చేసుకోకపోతే మనం నిరంతరము ఈ దేవునితో ఉన్నటువంటి పూజలో మంత్రాలో నామాలో లేకపోతే సంకీర్తను మరి ఎన్ని మనం ఇందులో 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 ఆ భగవంతుడు మన్ని నాకైతే అనిపిస్తుంది. రుబ్రోల్లో పప్పేసిన తర్వాత నేను అక్కడికి నా పిండి వచ్చేస్తుందని వాడు రుబ్రోలు తిప్పాడనుకోండి, ఒక చేత్తో రుబ్రోలు తిప్పితే అది నలగదు, పప్పు వచ్చి పైన కూర్చుంటుంది. నీకు మిగిలేదు పప్పే, నీకు నలిగేది ఎక్కువ కనిపిస్తే అసలు ఉండదు అందులో, నువ్వు గిక్కోవాలి. అంటే ఆ పప్పు నలగడానికే మనము ఒక చేత్తో రుబ్బుతూ ఒక చేత్తో మనం దాన్ని తోస్తుండాలి. ఇప్పుడు వాళ్ళకి ఆ పన్ను కూడా ఇలాంటివి ఉన్నా సరే వచ్చో రావో మరి మనం చూడాలి, ఎందుకంటే అవి కాలేజీలో నేర్పించరు కదా. మరి మనం అలా రుబ్బుకున్నాము అంటే పచ్చడి కూడా అలా రుబ్బులోనో సనిగిట్లోనో చేస్తేనే ఆ పచ్చడికి కూడా టేస్ట్ అండి. మన పెద్దవాళ్ళు ఇలాంటి ఏదైనా పచ్చడి చేస్తే మరి ఆకన వేడి అన్నం కలిపి మొదలు పెడుతుండేవారు. ఆ సనిగిట్లోనో ఆ రుబ్బులోనో కలపాలి, అది ఆ టేస్టే వేరు. ఇప్పుడేమైంది ఇంట్లోకి అదేదో వచ్చిందిగా మిక్సీ. ఆ మిక్సీ వాళ్ళు పెట్టుకునేదేంటి, అసలు మిక్సీ భగవంతుడు ఇక్కడే ఇచ్చాడు మాకి. అసలు మిక్సీ మన నోట్లోనే ఉంది, నోట్లో ఈ పళ్ళు అనేవి పెట్టి నువ్వు కొబ్బరి ముక్క పెట్టుకో, ఏం చేస్తావు పళ్ళతో నవ్వులుతూ ఆ నాలిక అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తోస్తుంది. ఇంక ఇంతకన్నా మిక్సీ ఇంకా ఏం కావాలండి, భగవంతుడు మెడ మీద తలకాయ ఉన్న ప్రతి వాళ్ళకే ఉంది మిక్సీ. గట్టి గట్టివి తింటాడు, మెత్త మెత్తనేవి తింటాడు, తాగేవి తాగుతాడు. చోష్యా ఎన్నో ఉంది కదా, లేహియా. మరి ఇవన్నీ కూడా నువ్వు భగవంతుడి నైవేద్యం పెడదాం అనుకుంటావు, ఆయనకి చేయి చూపిస్తాం, మనమేమో సహా చేస్తాం. అందుకని అసలైన హోమగుండం ఎక్కడుందంటే ఇగో మన దగ్గరే పెట్టాడు భగవంతుడు. ఎంత గొప్ప జ్ఞానేంద్రియాలు ఇచ్చాడండి భగవంతుడు, గొప్ప జ్ఞానేంద్రియాలు ఇచ్చి. అందుకని అక్కడ మనము ఇప్పుడు మహాత్ములందరూ మహానుభావులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడుంటున్నారు అంటే, ఎక్కడుంటారండి వాళ్ళు? భిన్నంగా లేరు, అభిన్నంగా భగవత్స్వరూపమే ప్రకాశిస్తారు. మనం ఏదో వాళ్ళకి వాళ్ళకి నచ్చ చెప్పడం కోసం ఇక్కడ లేడే, ఇంకా బాబుజీ దగ్గర సేవ చేసుకుంటున్నాడు. అలాగే అనుకున్నాం కామేశ్వరమ్మ గారు, అరుణక్క వీళ్ళందరూ ఒకేసారి వెళ్ళిపోయారు ఇంచుమించుగా. కామేశ్వరంకి వెళ్తే చాలేదు, అక్కడ ఇంకా కొంచెం తాళం వేయడానికి దానికి అవసరమైనట్టుంది వెనక పాడడానికి, అందుకని అరుణక్కను కూడా తీసుకెళ్ళాడు. అందులోకి చిన్నారన్నయ్య వెళ్ళిపోయాడు, ఒక తబలిస్టు కూడా కావాలన్నమాట, అందుకని ఆయన కూడా తీసుకెళ్ళాడు. అంటే భావనలో మాధుర్యాన్ని పొందుతున్నామా లేదా అక్కడ భగవత్స్వరూపం అయినా కూడా? అందుకని మన జీవితం ఉంది అంటే అటువంటి భగవత్స్వరూపమే అయి ఉన్నాం, దానికి భిన్నంగా మాత్రము లేదు. అందుకని మనం మనం మనమైపోవాలి. మనలో ఉన్న తాను అనేటువంటి విషయాన్ని ఎవరు, తాను అనేటువంటిది ఎవరు, ఎవరు ఆ శక్తి, అది ఏదై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకుంటే తప్ప, ఆ లోపలికి వెళ్తే తప్ప మనం దాన్ని గుర్తించలేము. దానిని మరి యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఏదై ఉన్నది అని ఏకశ్లోకంలో, ఏకశ్లోకిలో మహాజ్ఞానాన్ని పెద్ద పెద్ద గ్రంథాలని ఒక్క శ్లోకంలో తెలియజేశాడు. ఎందుకంటే అది దాన్ని తీసుకొచ్చి మహాత్ములు సాధనలో ఉన్నటువంటి వాళ్ళకి హంస శివ సోహం అనేటువంటి దాన్ని ఏది, అది కూడా తన భావన చేత ఉపాసన చేసుకోవాలి. కొంతవరకు భగవంతుడు చేసేవాడు, చేయించుకునేవాడు, అదేది ఉపాసన తీసుకున్న తర్వాత ధ్యానం చేస్తూ ఒక నామాన్ని మనం ఉచ్చారణ చేస్తున్నాము అంటే అక్కడ నామ ఉచ్చారణలో నామం చేస్తున్నాము, నామి ఒక దర్శనం అవుతోంది. అక్కడ ఏమవుతుంది? అక్కడ ద్వైతమే, అద్వైతం కావట్లా. ఎందుకంటే నామం చేస్తున్నాము, నామి దర్శనమైంది. అంటే చూసేవాడు ఒకడున్నాడు. కొంతవరకు ఆ ఏది ఆ ఉపాసన తీసుకెళ్ళిన తర్వాత మెల్లగా అదేమై ఉన్నది, అది నీకు భిన్నం కాదురా అని హంసూ, అది నేను, అది నేను, అది నేను. ఏది నేను? బూరా. ఏది నేను? ఈ రూపమా? కాదు, ఈ రూపంలో దీనికి శక్తినిచ్చేటువంటిది తాను. అది నేను, అది నేను, అది నేను అని ఉపాసన చేయగా చేయగా విచారణ చేయాల్సినటువంటి విషయం ఏది అక్కడ? ప్రజ్ఞానం. విచారణ దేంతో చేయాలి అంటే బట్టి పెట్టడం కాదు. నాకులో వచ్చే మహావాక్యాలు నాలుగు. నువ్వు వాక్కుతో మాత్రమే చెప్పగలిగితే అది నువ్వు కాదు, నువ్వు ఆచరణలో చూపించాలి. నీ జీవితం నడుస్తూ ఉంటే నీ యొక్క స్వభావం గుర్తింపబడాలి. బ్రహ్మ ఎలా అయింది, ఆ బ్రహ్మ తానే ఉన్నాడు కాబట్టి ఎలా ప్రకాశిస్తున్నారు, అది ఆ సాధకుని నడకలో, సాధకుని ఆలోచనలో, సాధకుని చేష్టల్లో కనిపిస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది అంటే ప్రజ్ఞ ఏది కలిగి ఉంది? బ్రహ్మస్వరూపం ఏదైతే ఉన్నదో అది ప్రజ్ఞ కలిగి ఉన్నది. అక్కడ అది వెంటనే గురుసన్నిధికి వెళ్ళి ఏమని మనకి నేర్పించారు మహాత్ములు? అహం బ్రహ్మాస్మి. ఏది అది? తపస్సు చేసేటువంటి మాల తిప్పే మంత్రం కాదది. ఆ రూపాన్ని మనం అనుకు తద్రూపం కిం రసనం జయ జయ రాధా శ్యామ తద్రూపం కిం రసనం జయ జయ రాధా కనిపించే ప్రపంచానికి చెందినటువంటిది కాదు. ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ అనుభూతిని మన మనసు పొందుతోందో అప్పుడు గురువులు ఏం చేస్తున్నారు మనకి, తత్వమసి. ఆ రెండింటికి చూడండి, మీకు అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభూతి ఎప్పుడైతే మన గురువులతో మనం పంచుకుంటామో, గురుదేవులు తెలియదు లేదు కానీ ఆనందంగా దాన్ని మనం అక్కడ ఉన్న అనుష్ఠానం అటువంటి అనుభూతిని పొందుతాము, గురుదేవులు వెంటనే తత్వమసి. దానికి కూడా గురుదేవులు ఏం చెప్పారు, తత్ ఆ బ్రహ్మ వస్తువు నీవే అయి ఉన్నావు. ఒకవేళ ఎవరైనా అది కాకపోతే చిన్న మార్పు, అక్కడ ఏమన్నారు, అక్కడ నువ్వు తత్వమసి కాకపోతే తత్వమసి మాత్రం అవుతావు. ఏమన్నారు గురుదేవులు, మసి మసంటే చీకటి, మ పసి అంటే ఆ చీకటి నలుపే కదా, నలుపు చీకటి అంటే జ్ఞానము లేని వాడవు అవుతావు. జ్ఞానమున్న చోట చీకటికి తావలేదు కదా. జ్ఞానము ఎక్కడ అజ్ఞానం? మానవులందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎక్కడ అజ్ఞానం ఎక్కడ అని వెలుగు చీకటిది చూడాలని వెంటబడిందట. వెలుగు ఎంతవరకు వెళ్తుందో అక్కడ చీకటి ఎందుకు ఉంటుంది? వెలుగు ప్రయాణం ఎంతవరకు చేస్తుందో అంతా ఏమిటిది వెలుగే ఉంటుంది. మనకి రాత్రిపూట వస్తోంది అంటే దానికి కారణం ఏంటి? భూమి, మనం ఉన్నటువంటి ఈ భూమి అనేటువంటి ఎర్త్, ఇది ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మొత్తం సూర్యుని చుట్టూ పూర్తి చేసేసరికి ఏమవుతుంది? సంవత్సర కాలం పడుతుంది. ఈ తన చుట్టూ తను తిరిగి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి ఎక్కడైతే ఒక రౌండ్ తిరుగుతుందో దానికి పగలు రాత్రి మనకు వస్తుంది. సూర్యుడు ఎక్కడికి కదలతల్లా? సూర్యుడు సూర్య స్థానంలోనే ఉన్నాడు. దేవుడు ఎందుకు కదులుతాడండి? కదలడు, అంతగా నిండి ఉన్నాడు కదా. సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకు కూడా కాంతినిచ్చింది ఎవరు? అనంత శక్తి సంపన్నుడు ప్రభువు. నువ్వెవరిని నమ్మావో ఆ దేవుడు అక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు. ఉండేటువంటి ఆ సూర్యుడికి ఈ భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు సూర్యుని వైపు మన వైపు ఉన్నంతసేపు మనకి పగలు అంటున్నాం. మనకి ఆపోజిట్ లో ఉన్న ఇదే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు అమెరికా వాళ్ళు ఏమంటున్నారు? సరిగ్గా మనకి వాళ్ళకి మనకి పగలైతే వాళ్ళకి రాత్రి, వాళ్ళకి పగలైతే మనకి రాత్రి. అంతే కదా, ఒకరోజు పూర్తి అయిపోతుంది అక్కడ. ఈ మధ్యలో ఉన్న దేశాలన్నీ కొన్ని కొన్ని గంటలు తేడా వస్తున్నాయి వాళ్ళకి మనకి. 4.5 గంటల తేడా లండన్కి, మరి అలాగే 5.5 గంటల తేడా ఇంకో దేశానికి. మార్పులు చేర్పులు ఇదంతా కాలగమనంలో జరుగుతుంది. దానిని మార్పులైనటువంటి వాళ్ళు ఒక పంచాంగాన్ని సృష్టించి దానిలో విధులు అవి వగేరా నడకని వాళ్ళు గుర్తించి రాస్తే ఏమవుతుందంటే ఇవాళ మధ్యాహ్నం వరకు త్రయోదశి ఉంది, తర్వాత చతుర్దశి ఉంది, మన బుర్రలు ఇలా తిరుగుతున్నాయి. బాబుజీ మహారాజ్ చెప్తుండేవారు, ఏ రోజు కృష్ణాష్టమి కాదు నీకు అని. కృష్ణాష్టమి పండుగ వెళ్ళిపోయింది, అయ్యో నేను బయట చేరాను, నాకు కృష్ణాష్టమి దక్కలేదు అని బాధపడితే కృష్ణాష్టమి ఇవాళ అవలేదా? ఇవాళ కాదా నీకు కృష్ణాష్టమి అన్నారు. నువ్వు దాన్ని తలుచుకుని ఈ రోజును కూడా పాడు చేసుకుంటున్నావు. నాకు కృష్ణాష్టమి దక్కలేదు అని దక్కిన రోజు దాన్ని మనం సద్వినియోగపరచుకోవట్లేదు. మన జీవితంలో అదే వచ్చింది. అందుకని ఈ రోజు ఏంటి, ఏ రోజు పరమాత్మ గురించి మనం చింతన చేస్తున్నామో అది ఎవ్రీ సెకండ్ మనకి ఉత్కృష్టమైనటువంటిది. పర్వదినమే మనకి, మనకి శుభదినమే. అందుకని ఇక్కడ మనకేమవుతోంది, వెలుగు భూమిని బట్టి మనకి తిరగడం చేత ఏది పగలు రాత్రి అనేటువంటి రెండు కనిపిస్తున్నాయి. కానీ రెండు ఉన్నాయా అసలు అంటే రెండు లేవు. మనం ఉండాల్సిన చోటే ఉన్నాం మనం, మనం కదలటలా. అది కాలగమనం కోసం దానికి అలా పగలు రాత్రి దినములు అని వాటిని లెక్కించారు. దాంట్లో ఇంగ్లీష్ అంకెలు వేరు, మళ్ళా తెలుగు అంకెలు వేరు, మళ్ళా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా, మళ్ళా మనకి వేరు, తమిళనాడు వాళ్ళకి వేరు, పద్ధతులే వేరు. వాళ్ళకి అమావాస్య బోలంత పర్వదినం, మనకి అమావాస్య ఈ ఒక్కరోజే పర్వదినం. ప్రథమ అమావాస్యని మనకి పర్వదినం కాదు అని అనుకుంటున్నాం మనం. కానీ గురుదేవులు అమావాస్య రోజే ఉపదేశం ఇచ్చిన రోజులు ఉన్నాయి. అదేంటి ప్రభు అమావాస్య కదా అంటే, నువ్వు సాధన చేసే దేనికి? చీకటి పోవడం కోసమేగా. నీ అజ్ఞాన రహితం చేసుకోవాలంటే అమావాస్య అంటే నీకు అడ్డేంటి అన్నారు. దొంగడు వచ్చినప్పుడే దొంగడు పట్టుకోవాలి, దొంగడు రానప్పుడు పోలీసులు కాసి మాత్రం లాభం ఏంటి? అందుకని దొంగడు వస్తున్నాడు, దొంగడు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండు అని ఆ అమావాస్య చీకటిని రహితం చేసి అమావాస్య కూడా వెలుగుగా ప్రసాదించాడు భగవంతుడు. అందుకని ఈ కీర్తన కూడా గురుదేవులు ఎంత ఆనందపడుతూ వారు ప్రసాదించినటువంటి ప్రసాదమే. వారు ఎటువంటి స్వరూపులు? చిదానంద రూప. మా అన్నయ్య అన్నాళ్ళండి, చిదానంద రూప శివోహం శివోహం. అందులో ఆదిశంకర భగవత్పాదుల వారు చిదానందమనే అన్నారు, కానీ మన గురుదేవులు అన్నారు సచ్చిదానంద రూప శివోహం అన్నారు. అది ఎప్పుడు సచ్చిత్ ఆనందమే. అటువంటి ఆనందాన్ని మనకి ప్రసాదించాడు భగవంతుడు అని మన పెద్దలు సచ్చిదానంద రూపాన్ని సచ్చిదానంద రూపాయ కృష్ణాయ అక్లిష్టకారిణి. కృష్ణాయ కృష్ణుని చేత అక్లిష్టకారిణే, అంటే కష్టమైనటువంటివన్నీ కూడా కష్టాలు లేకుండే కారణుడు, కారకుడు కృష్ణుడు. అక్కడ రాధాశ్యామ అనేటువంటి ఆ దేవుడు చూపించారు మనకి గురుదేవులే. జయ జయ రాధాశ్యామ. నమో వేదాంత వేద్య, అంటే వేదములలోకెల్లా అంత, ఎది ఆది మధ్య అంతములు అనేటువంటి తేడా లేకుండా వేదాంతంలో కూడా వేద్యమైనటువంటి వాడు, అంటే తెలియబడేటువంటి వాడు. తెలుసుకునేవాడు ఉన్నప్పుడు తెలియబడ్డం ఎంతసేపు అండి? బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, ఎందుకంటే మనసు అల్లల్లాడుతుందేమో కానీ బుద్ధి నిర్ణయిస్తుందిగా. అందుకు మనం ఎప్పుడు బుద్ధిని ప్రేరణ, బుద్ధి ప్రేరణ చేస్తే మనం దానిని విషయాన్ని అంగీకరిస్తున్నాం మనం. అందుకని ఇక్కడ కూడా ఏమన్నారు, ఇక్కడ గురవే బుద్ధి సాక్షినే. అందుకని మన గురుదేవులు బుద్ధి రూపంలో సాక్షి మాత్రంగా ప్రకాశిస్తారు. అందుకని అటువంటి స్వరూపం ఇక్కడ వస్తూ వస్తూ ఏమనుకున్నాం మనం, తత్ యో ధ్యాయతి. ఎవరైతే ఆ పరబ్రహ్మ గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడో అప్పుడు ఏమవుతోంది, రసతి భజతి సో అమృతో భవ. అది మనం ఎన్నిసార్లు పాడుకున్నా దాన్ని మనం గుర్తించడం అనుభవించినప్పుడే దొరుకుతుంది. అది రసతి, ఆ రసాన్ని ఆస్వాదం చేసేవాడు ఎవడు? స్వామి. భజతి, ఎవరైతే రసాన్ని తోలుతున్నాడో సేవాయ. అందువల్ల ఎవరైతే సేవిస్తున్నారో వాడు సహా అమృతో భవతి, అటువంటి వాడు అమృతత్వాన్ని అనుభవిస్తున్నాడు అని చెబుతూ అది తద్రూపం కిం రసం. ఏమండి కృష్ణయ్య మరి గురుదేవులు అట్లా రూపంలో వారి యొక్క అవతార స్వరూపాల్లో ఎంత ఏది ఎంత రసాన్ని మనకి అందిస్తారండి. తద్రూపం కిం రసనం. విషయాదుల దృష్టికి వెళ్తే విషయాదులన్నీ నీకు నీరసాన్ని ఇస్తాయి. ఆలోచించండి, ఏ విషయమైనా కొంచెం నువ్వు దాన్ని శృతి మించావు అంటే నీరసాన్ని తీసుకొస్తాయి. కానీ ఈ రసమైనటువంటిది ఎటువంటి నీరసాలు లేనటువంటి రసతి భజతి సహా అమృతో భవతి. అసలు మృతత్వమే లేదు ఇక్కడ, అటువంటి అమృతత్వాన్ని పొందుతున్నాడు. అందుకని తద్రూపం కిం రసనం, భయంత ఎంత ఆనందమైనటువంటిది. తద్రూపం కిం రసనం. జయ జయ రాధాశ్యామ. అందులో చూడండి ఆ పాడటంలో కూడా అలా పాడితేనే ఒప్పుకునేవారు గురుదేవులు. తద్రూపం కిం రసనం జయ అంటే మన మనస్సు అక్కడ రత్నో 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 మన పూజ. అందుకని ఎటువంటి రూపం అది కిం రసన. అక్కడ ఇంకోటి కిమహో, ఏమని చెప్పగలవండి కిమహో భజనము. రండి రండి. కిమహో తద్భజనం జయ జయ రాధా శ్యామ. కిమహో అక్కడ మనస్సు ఎక్కడ ఆగిపోతుంది? అందుకని అంతకన్నా శబ్దం చెప్పడానికి ఉండదు, అంతకన్నా గొప్ప శబ్దమే ఉన్నది కనుక. అటువంటి భగవన్నామాన్ని మనకి భగవంతుడు సాక్షాత్తు భగవత్స్వరూపులు మనకి ప్రసాదించడమైంది, అంటే అనుగ్రహించారు, ప్రసాదాన్ని అనుగ్రహించారు. ఇవన్నీ కూడా స్వామివారు వ్యాహ్యాలకు వచ్చినప్పుడు వారు ప్రసాదించినటువంటి ప్రసాదాలు ఇవన్నీ. అంటే కూర్చునే చేయక్కర్లేదు, నువ్వు ఏం చేస్తున్నా నడుస్తున్నా ఏది ఆ భగవద్ అనుభూతిని నువ్వు తప్పకుండా పొంది తీరుతావు. అందుకని భగవన్ నామస్మరణ మనకి కలికాలంలో అంత గొప్పది. అటువంటి భగవన్నామం చేస్తున్నవాడు ఒకటే ఉచ్చారణ ఎవరికి, బుల్లన్నకి, ఓం బాబు ఓం బాబు ఓం బాబు, నిద్రపోయినటువంటి వాడిని లేపినప్పుడు ఓం బాబు. మనకి ఇప్పుడు అదంతా మార్గదర్శకత్వం పెద్దవాళ్ళ చేత. మనం ఎందుకంటే ప్రతి దానిలో అన్ని నేర్చుకోవడం కష్టం, మనకి అన్ని తెలియడం కష్టం, కానీ భగవత్పరమైనటువంటి ఉంటాయి చూడండి, అవి మనం నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న విచారణని మనం తీసుకోవాలి. ఆ అమ్మ కాళి పిన్ని వాళ్ళు చాలా విచారణలో ఉంటూ ఉండేవారు. మరి ఎప్పుడు పరశురామయ్య గారు వాళ్ళందరితో తత్వ విచారణ జరుగుతున్నప్పుడు వీరందరూ కూడా చిన్నపిల్లలు, అక్కడ ఇంకోటి ఉండేదండో విచారణ ఉన్న చోట కాస్త తలుపులు వేసేవాళ్ళు వాళ్ళు. ఎవరో ఆరాధనలు అవి ఉన్నాయంటే తలుపు వేసుకుని చెప్పుకునేవాళ్ళు లోపల. మా చిన్నతనంలో వాళ్ళు ఏదో తలుపు వేసుకుని మాట్లాడుకున్నారంటే ఏమై ఉంటుందని చెవులు మరీ దిక్కించుకుని వినేవాళ్ళం. వద్దు అంటే కావాలి అనిపిస్తుంది, అలా చేసేవాళ్ళు వాళ్ళు. కానీ గురుదేవులు ఏం చేశారు, అవన్నీ నేర్పించి నాకు ఏది పాండురంగపురంలో ఉన్నప్పుడు మహావాక్యాల గురించి చెప్పించి వాళ్ళు వారు అడిగి నా చేత చెప్పించుకుని, ఇప్పుడు వెళ్ళు నువ్వు బయటికి వెళ్ళి స్టేజ్ ఎక్కి చెప్పు, నీకేం భయం లేదు, మనం దాచుకునే పని లేదు, అది దాయపడేటువంటిది కాదు, చెప్పడం వరకే మన వద్దు. ఎంతమంది అర్థం చేసుకుంటారో ఆచరిస్తారో వాళ్ళు ఆ అనుభవాన్ని పొందుతారు. బాబు మహారాజు ఇంకో చెప్తుండేవారండి గురుదేవులు, ఏది ఆ పైన ఉన్నటువంటి మేఘాలకు ఉన్నటువంటి బుద్ధి మనకు కలిగి ఉంటే చాలు, ఎందుకంటే మేఘాలు వర్షిస్తాయి, అవి నేను ఎక్కడ వర్షిస్తున్నాను, నేను వర్షించినటువంటి నీరు మీకు ఉపయోగపడుతుందా లేదా అది చూస్తూ వర్షిస్తుందా, ఎందుకంటే గాలికి ప్రయాణం చేస్తూ కూడా వర్షిస్తుంది అక్కడ. అక్కడ కొండల మీద పడవచ్చు, సముద్రం మీద పడవచ్చు, మరి ఎడార్ల మీద పడవచ్చు, వ్యవసాయ భూముల మీద పడవచ్చు. వ్యవసాయదారి అబ్బా వర్షం వచ్చింది నాకు పంటకి బోలంత ఉపయోగపడుతుంది అని ఆనందపడతాడు. కొండలు ఏం చేస్తాయి, మళ్ళా సెలయేరు ద్వారా మళ్ళీ అందులో కలుపుకుంటాయి. సముద్రం ఏం చేస్తుంది, నీటిలో పడింది నీటి పాలైపోతుంది, మరి ఎడారిలో పడింది ఏమవుతుంది, అసలు ఆనంద కూడా వారికి. మరి ఏదో ఒకటి ఉపయోగపడుతుందని ఆ ఇది పైనటువంటి మేఘాలు అంత త్యాగం చేస్తూ ఉంటే మహాత్ములకి లేదా. అందుకనే వినండి వినకపోండి, ఏ ఒక్కరు ఆచరించినా తరించినా చాలు, అందుకనే నేను దాయపడేది లేదు అక్కడ అందరికీ చెప్పుకు వెళ్తున్నా. ఎంత త్యాగం అండి మహాత్ములది. అటువంటి త్యాగ ధర్మం మనకి ప్రసాదించారు కాబట్టి మనం ఇంత ధన్యత మనది. ఎందుకంటే ప్రతిమవన్నీ పోయేవే, ఈ దేహానికి సంబంధించినటువంటివన్నీ కూడా అన్నీ ఇక్కడ ఉండిపోయేవే, కానీ ఈ జీవితంలో మనం ఏదైతే మనం కలెక్ట్ చేస్తున్నామో, ఏదైతే దాచుకుంటున్నామో, ఏది భగవన్నామము భగవతత్వ విచారణ, నువ్వు ఇది కాదు, నువ్వు అమృత స్వరూపుడివే, నువ్వు మృతం కాదు. మృతం చెందేది ఏది వచ్చిందో, ఇందాక మనం చెప్తున్నా అమ్మ కడుపులో చేరినప్పుడు చిన్న నిడగ నీళ్ళ బుడగ అయ్యి ఆ బుడగ నుంచి దేహం అంతా తయారవుతుంది. బయటకు వచ్చిన తర్వాత ఇది పెరుగుతూనే ఉంది, పెరిగి పెరిగి ఎప్పుడో తప్పుడు దాని కర్మ రహితం అయిపోయినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, జారిపోతున్నాడు. ఏది లేదండి కా అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అదైతే ఏది ఈ పుట్టుకైతే ఇలా జరుగుతుంది, కానీ భగవంతుని ఆశ్రయించిన తర్వాత ఆ జీవుడి మనస్సు ఎక్కడికి వెళ్తోంది అంటే ఇదేమో దేహం పెరుగుతుంది, అక్కడ మాత్రం ఆశ్రయించిన తర్వాత మన బోధల ద్వారా మన రూపంతో చూసిన తర్వాత మెల్లగా ఎక్కడికి వెళుతున్నాము? సూక్ష్మానికి వెళ్తున్నాం. నా దేవుడు లేనిది ఎక్కడా? నా దేవుడు సర్వాంతర్యామి. రూపనామాలకి మనం ఎప్పుడు బంధింపబడకూడదు. రూపనామాలకి అందేటువంటి వాడు కాదు భగవంతుడు. మనమే మారిపోతున్నాం. మనం రక్షించడానికి వచ్చిన అవతారాలు వారు కూడా నిష్క్రమించి చూపించారు కదా. శ్రీకృష్ణ దేవుడు ఇది నిష్క్రమించి చూపించాడు, నిర్వాణం చెప్పాడు. ఆయన రామప్రభు వెళ్ళాడు నిర్వాణానికి. అమ్మవారు వచ్చినట్టే వచ్చినట్టు అదృశ్యం అయిపోతుంది ఆవిడ. ఎప్పుడు మరి ఉన్నది ఇదేమవుతుంది అంటే వచ్చినట్టే వచ్చి ఎప్పుడు ఇది కూడా జారిపోతుంది. కానీ తాను అనేటువంటిది ఎప్పుడు మిగులుతుంది? అది మనం జీవితం ఉండగానే ఈ మానవ జన్మకే మనకి ప్రసాదించాడు. అటువంటి బోధని మనం ఆగ్రహం చేయాలి. బోధని బాగా తాగాలి. అన్ని ఇంద్రియాలతో బాగా దాన్ని చుల్లుకోవాలి. అది మనం రికార్డులు కరెంటు నాశయించి ఉంటాయి, కానీ మనం చైతన్యాన్ని ఆశ్రయించి ఉండాలి. అప్పుడే స్వస్వరూపాన్ని పొందే అవకాశం వస్తుంది. అది చనిపోయిన తర్వాత కాదు. ఎందుకు బ్రతుకున్నగానే పొందొచ్చుగా? చనిపోయిన తర్వాత అందరూ చెప్పుకునేటందుకు? బ్రతికున్నగానే ఆ స్వరూపాన్ని మనం పొంది అనుభవించాలి. అదే జీవన్ముక్త స్థితి అంటే జీవించి ఉండగానే ముక్త స్థితిని పొందడం. ఏది పొందింది అక్కడ? మనస్సు విషయమైతే విశ్వనాథుని పొందగలుగుతాం. అది మన మహాత్ములందరూ మనకు అందించినటువంటిది. అటువంటి స్థితిని మనం పొందడానికే ఈ మానవ జన్మ వచ్చింది. అందుకనే మహాత్ములందరూ అన్నారు, విభరే రామరసం రసని, విభరే రామరసం విభరే రామరసం రసని, విభరే రామరసం జనన మరణ భయ శోక విదూరం, జనన మరణ భయ శోక విదూరం, జనన మరణ భయ శోక విదూరం, జనన మరణ సకల శాస్త్ర నిగమాగమ సారం, సకల శాస్త్ర నిగమాగమ సారం, సకల శాస్త్ర నిగమాగమ సారం, సకల శాస్త్ర రామరసం విభరే రామరసం. ఏంటి తాగమన్నారు అక్కడ? రామరసం. దానికి ఏమి మనం డబ్బులు చెల్లించక్కర్లా. అదేమి అడగరు. దేనితోనో అంటు పెట్టుకున్నది కాదు. రామ 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 నామరసం ఉందే, దాన్ని నీ అప్పనే అప్పుకో భూల్ గయా. తాగి తాగి వారిని వారు మర్చిపోయారు. అప్పనే అప్పుకో భూల్ గయా, భూల్ జాయేగా నే భూల్ గయా. అందుకని తను తాను జనన మరణ శోక విదూరం. మనకి ఈ రోగమేగా ఉంది. అన్నిటికైనా గొప్ప రోగం ఏంటంటే దేహానికి వచ్చే రోగం రోగం కాదు, పుట్టడం చావడం అనేది ఒక పెద్ద రోగం అన్నది మనకి. అందుకని జనన మరణ భయ శోక విదూరం. అసలు అది లేకుండా చేసేటువంటి వాడు. సకల శాస్త్ర నిగమాగమ సార, సకల శాస్త్రాలలోనూ దాగి ఉన్నటువంటి సార్. ఇది రామ 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 రామ. మహాత్ములందరూ ఎంత మనకి ప్రసాదించున్నారండి. రామ 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 రామనామం. అది మనందరి యొక్క నిధి, మనకి మహాత్ములు ప్రసాదించినటువంటి నిధి. అది దినదిన పడక సమయం చేస్తూ చేస్తూ వెళ్తే ఇంకా 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 అది పెరుగుతుంది, కానీ బాగిపోయేది కాదు, ఖర్చు అయ్యేది అంతకంటే కాదు. అటువంటి రసాన్ని విభరీ రామరసం అన్నారు ఎవరు, సదాశివ బ్రహ్మేంద్రుల వారు. రసం, అటువంటి రసాన్ని మనం చురుకోవాలి. అటువంటి రసాన్ని చురుకున్నటువంటి వారు మన పెద్దలందరూ కూడా. అందుకని మన నిత్యము కూడా వారిని తలుచుకుంటూ, మరి అక్కడేమైంది, ఎక్కడా సత్యభామ దగ్గరికి వెళ్దాం. మళ్ళా సత్యభామ అంటే సత్యమైనది ఒక ప్రకృతిగతంగా భామగా రూపొందింది అక్కడ. మనం నేర్చుకునేది ఎట్లా, మనలో మనకి దూరమయ్యేవి మనం పోవాలంటే ఎట్లా. అందుకని సత్యభామ రూపంలో చూపించాడు ఆయన కృష్ణుడు. ఎది కృష్ణుడు నాకే సొంతము, నాకే కావాలి, నా పతే, ఇంకెవరి దగ్గరికి ఇక్కడ వెళ్ళడానికి వీలు లేదు, నా గదిలోనే ఉండాలి, లేకపోతే అలిగిపోతుంది ఆవిడ. ఎందుకు చూపించారంటే అందరి వాడు దేవుడు కానీ ఏ ఒక్కరి వాడికే మాత్రం ఉండడు. ఆ ఒక్కటి అదే అయి ఉన్నది కానీ ఇంకొకటి కాదు. అది చూపించడం కోసం ఒక సత్యభామ. మళ్ళా అసుర గుణాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రోజు అంట ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి భగవంతుడి దగ్గర ఆరాధన చేసుకోవాలి కదా. ఆరాధన భగవంతుడి ఈ రూపంలో మళ్ళా ప్రతి వాళ్ళకి మన చిన్నప్పటి నుంచి చేసుకొస్తున్నాం ఈ పండగ. అప్పుడు చిన్న చిన్నగా చేసుకున్నాం, ఇప్పుడు మనస్సుతో చేస్తున్నాం, మనస్సుతో విచారణ చేసుకుంటున్నాం. ఎందుకంటే భగవంతుడు మన హృదయపీఠం నుండి ఆసీనుడే ప్రకాశిస్తున్నాడు కాబట్టి మనస్సు చేత మన మనలోకి సేవలు చేసుకోవాలి. అది అంతర్ముఖం చేసుకుంటేనే మన జీవితాలు ధన్యత చెందుతాయి. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరే. కొద్ది నిమిషాలు ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మనం మాట్లాడుకున్నామో, ఎవరే భగవంతుని ఆశ్రయించారో, ఏ గురువుల్ని ఆశ్రయించారో, ఆ గురుదేవుల్ని, అటువంటి పరమాత్మని మనసులో ముద్ర చేసుకుని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకొని మన కార్యక్రమం ముందుకు తీసుకువెళ్దాము. అందరం కూడా మూడుసార్లు, ఎందుకంటే వారు వెళ్ళిపోయిన వార్షికోత్సవం ఎవరు, కాలమ్మ తల్లి, వారితో పాటుగా మళ్ళా, ఎందుకంటే భర్త ఎక్కడో భార్య, భార్య ఎక్కడో భర్త, అందుకని వారిద్దరికీ వెంకటేశ్వర్లు గారు, అట్లాగే మరి మన అమ్మ కాళీ తల్లి వెళ్ళిపోయినటువంటి వార్షికోత్సవం, అలాగే మనకి బలిబ్రహ్మైన నామధార కలిగినటువంటి ఆయన మరి గురు సాహిత్యాన్ని పొందినటువంటి సందర్భంగా మనం ఈరోజు ఈ పాదపూజ మహోత్సవాన్ని చేసుకుంటున్నాం. అంతకన్నా ముఖ్యమైనది ప్రతి సంవత్సరం వచ్చేటువంటిది నరక చతుర్థి. చతుర్దశి రోజున మరి స్వామివారికి, ఆ కృష్ణదేవుడికి, గురుదేవుడికి పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఆ కార్యక్రమము అందరికీ కూడా మరి మహాప్రసాద వితరణ భక్తులు మనకి ఇస్తున్నారు కాబట్టి మరి అందరు కూడా కత్తలైనటువంటి వారికి అటువంటి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని గురుదేవులు వారికి ప్రసాదించాలని మనందరం కూడా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ మన దేవుణ్ణి మనం గుర్తించి మనలోకి మనమై ధ్యానం చేసుకుందాము. కొద్దిసేపు అందరూ కూడా నాభి నుంచి దీర్ఘంగా మూడుసార్లు ప్రణవాన్ని పూరించుకున్నాము. ఓ